அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோசரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்க்ருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்தி ஆதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயன்னுமஹ யம் ப்ரவ்ரஜந்தமனுபேதமபேத கிருத்யம் த்வைபாயனோ விரஹ காதராஜுஹாவ புத்ரேதி தன்மயதயா தரவோபினேதுஹு தம் சர்வபூத ஹ்ருதயம் முனிம் ஆனதோஸ்மி நிகமகல்பதரோர்களிதம் ஃபலம் சுகமுகாதமிருதத்ரவசம் யுதம் பிபத பாகவதம் ரசமாலயம் முகுரஹோ ரசிகாக புவி பாவுகாக ஸ்ரீ கைவல்யபதம்புச்சேருட்டகு நைச்சிந்தில்சதம் லோகரக்ஷைகாரம்பகு பக்தபாலனகளாசம்ரம்பகு தானவோத்ரேகஸ்தம்பகு கேளிலோலவில்லசத்ருக்ஜாலசம்பூதநானாகல்ஜாதபவாண்டகும்பகு மகானந்தங்கநாட்யம்பகு ஸ்ரீ கைவல்யபதம்புச்சேருட்டகு நைச்சிந்தின்சதம் சமஸ்த சன்மங்களானி சந்து பிரஹ்லாத குமாரோடு புட்டுகத்தோட்டே ஹரிபக்தி அலவர்ச்சுக்கொண்ட மகானுபவுடு செப்புக்கொண்ணாமனும் பெத்தல கனபடித்தே ஒக்க சேவகுடிலாக வங்கி நமஸ்காரம் சேசேவாடு கண்டிக்கு பரஸ்திரீலு கனபடித்தே தல்லுல நுக்குனேவாடு சகுலந்தரினி சினேஹித்துல்னி சொந்த சோதருல நுக்குனேவாடு உதரமு அண்டே கடுப்பு ஒகே கடுப்புலோஞ்சி புடித்தே சோதருடு ச உதரஹ சோதர தள்ளி ஒகே தள்ளி கடுப்புலோ நுஞ்சி வரிசுகா புட்டுக்கொச்சேவாரினி சோதருலு அண்டார் ஸ்நேஹிதுல்னி சோதருலுகா பாவிஞ்சேவாடு இது கொஞ்சம் கஷ்டம் தரச்சுகா ஸ்நேஹிதுல்தோ தகாதா படக்குண்டா உண்டலேரு அசலு அன்னதம்புலே கொட்டுக்கு சச்சிபோதுனா ஆஸ்துல கோசம் ஈ கலியுகம்லோ மரி எக்குவைபோயிந்தி కానీ ఆ రోజులలో ఆ మహానుభావుడు తనతో కలిసి చదువుకునే పిల్లల్ని ఆడుకునే పిల్లల్ని తన సొంత వాళ్ళ కింద భావించి ప్రేమించేవాడు సాక్షాత్తు గురువులంటే దేవతలే అనుకునేవట దైవతములంచు గురువుల తలచువాడు గురువుల్ని భగవత్ స్వరూపులుగా భావించాలి వెకిలి వేషాలతో వాళ్ళని అవమానపరచడం వాళ్ళని పిచ్చి పిచ్చి కింద చిత్రీకరించడం ఈ మధ్యకాలంలో పెచ్చ సినిమాలు తీసే వాళ్ళకి ఎక్కువైపోయింది గురువులు అలాగే తగులడ్డారు శిష్యులు అలాగే అయిపోయారు క్రమంగా జ్ఞానం నశించి అజ్ఞానంలో పడుతుంది అదిగో కొట్టుకోవడం చంపుకోవడం ఎక్కువైపోయింది ఎంత భయభక్తులతో ఉండేవారు గురువుల దగ్గర వాళ్ళు కూడా పిల్లల్ని కన్నబిడ్డల్లా పాలించేవారు అందుకే ఆ కాలంలో బంధం అంత గొప్పగా ఉంది గురుకులంలో కొంతకాలం చదువుకుని ఇంటికి వెళ్ళిపోయే పిల్లలు తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోతున్న శిశువులలా బాధపడేవారని చెప్పారు పాతకాలంలో 64 రోజులు శ్రీకృష్ణుడు సాందీపని అనే గురువుగారి దగ్గర చదువుకుని ఆయన దగ్గర నుంచి సెలవు తీసుకుంటుంటే గురువుగారు, గురువుగారి భార్య, నాయన మా అబ్బాయి వెళ్ళిపోతున్నాడు రా అని ఏడ్చారట. దాన్ని బట్టి బంధం ఎలా ఉందో ఆలోచించండి. ఎక్కడ చూసినా గురువులు తాగుబోతుల కింద చిత్రీకరించడం, వీళ్ళు అలాగే బయట లోపల సిగరెట్లు కాల్చుకుంటూ అసహ్యంగా ప్రవర్తించడం, శిష్యులు వాళ్ళని అలాగే తిట్టడం, ఇంత అసహ్యంగా చూపిస్తూ ఉంటే కొంతకాలానికి ఈ బంధం ఏమవుతుంది? అందుకే విద్య అవిద్య అయిపోతుందన్నమాట. పొట్టపోషణకి పనికొచ్చేటటువంటివే వస్తున్నాయి, ఏవో ఉద్యోగాలు వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయి, కానీ ఎక్కువ కాలం బ్రతికేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పూర్వంలాగా ఇవాళ తెగ సంపాదిస్తున్నటువంటి పిల్లల్లో ఎవరికైనా శాంతి ఉందా? ఇవాళ పొద్దున పెళ్ళి సాయంత్రం పెటాకు, లేదా అశాంతి, ఆత్మహత్యలు చేసుకోవడం, పిల్లల్ని పెంచలేకపోవటం, మళ్ళీ పిల్లల్ని పెంచడానికి తల్లిదండ్రుల ప్రాణం తీయటం, ఇది తప్ప ఏం మిగిలింది ఇవాళ దీనివల్ల? మనస్సులో ప్రశాంతత లేకపోవటం, తమ చిత్తం తమ అదుపులో లేకపోవటం, ఏదో తీవ్రమైన ఒత్తిడికి గురవ్వడం తప్ప పిల్లలకి ఇవాళ నేర్పేది ఏమీ లేదు. భయంకరమైన కొన్ని కాలేజీల్లో రోజు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మిగలడంలా. కారణం ఇదే. పిల్లలు ఇప్పుడు నిజంగా పురాణాలు శ్రద్ధగా విన్నటువంటి వాళ్ళు ఎవడు తొందరపడి ఆత్మహత్య చేసుకోడు. హనుమంతుడంతటి వాడు సీతాదేవి కనబడకపోతే ఆత్మహత్య చేసుకుందామనుకుని మళ్ళీ అంతలోనే ఆత్మస్థైర్యం తెచ్చుకుని సత్యమి సాధిస్తాం, వినాశే బహవో దోషాహ జీవన్ భద్రాణి పశ్యతి, చావడం వల్ల చాలా నష్టాలున్నాయి, బ్రతికితే అనేక సుఖాలు పొందొచ్చు అని అనుకున్నాడు. వెంటనే జీవితమే మారిపోయింది, సీతా దర్శనమైంది, రామాయణ కథ మారింది. ఫిజిక్స్లో మార్కులు తగ్గిపోయి ఉరేసుకుంటే ఏమో పిచ్చింది, ఇవాళగాతే రేపైనా మాయదారి ఫిజిక్స్లో ఇంకో 10 మార్కులు తెచ్చుకుంటాం, కానీ ఈ ఉరేసుకున్నాక మళ్ళీ శరీరం రమ్మంటే రాదు. అందుకని పిల్లలు ప్రత్యేకంగా పురాణాలు వినాలి. పురాణములు గొప్ప ధైర్యం ఇస్తాయి. మహాత్ముడు ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి గురువుల్ని దేవుళ్ళు కింద భావించాడు. లలిత మర్యాదుడు వేళాకోళానికి కూడా ఆ మహానుభావుడు అసత్యమాడ్డం, అటువంటి వాణ్ణి చూచి కుర్రాడు పిచ్చాడేమో అనుకున్నట్ట తండ్రి. ఏదో ఆడుకుంటాడు, రేపో మాపో ఇంత రాక్షస సామ్రాజ్యానికి మహారాజు కావలసిన వాడు, ఈ సామ్రాజ్యానికి రాజుగా ఉండడానికి కావలసిన బలపరాక్రమాలు, క్రూరత్వం సంపాదించడం మాని, భోగాలు అనుభవించడం మాని, తనలో తను నవ్వుకుంటాడు, గొణుక్కుంటాడు, వీడు పిచ్చివాడు జాడ్యమ్ముతో ఉన్నాడు అనుకున్నట్ట. జాడ్యము అంటే మందకొడితనం, జడస్య భావ జాడ్యం, జడము అంటే కదలనిది, కదలకుండా కూర్చునేవాడికి జాడ్యం ఉంది అని అర్థం. జాడ్యం అంటే రోగం కాదుమా, రోగం వేరు, అది రుజ, ఇది జాడ్యం అంటే మందకొడితనం. కొంతమంది చురుగ్గా పని చెబితే చేయలేరు, అలా మంచినీళ్ళు అంటే పావు గంట కానీ వెలగదు. ఇంకొంతమంది వస్తుంది, ఎన్నిసార్లు ఫోన్ వచ్చినా వాడి జేబులో ఫోన్ వచ్చిందని వాడికే తెలియదు, పక్కవాడు చెబితే కానీ. ఇదో పిచ్చి కొందరు కనమాట, అంటే వాడి బుద్ధి చురుకుగా పనిచేయటం లేదు. కొంతమంది అలా నోట్లో మాట నోటులో ఉండగానే చకచక చేయగలుగుతారు. ప్రహ్లాదుడు గొప్ప జ్ఞానముతో మందకొడితనంతో ఉన్నాడనే విషయం తెలియక సుఖాలతో ఉన్న ఈ అంతఃపురాలలో విహరించక, అంతఃపురాల్లో మహారాజు గారు అంతఃపురాలంటే ఎన్ని సుఖాలుంటాయి, దాసదాసీజనం ఉంటారు, కావలసిన పిండి వంటలు ఉంటాయి, ఆటలకి కావలసిన సామగ్రి ఉంటుంది, ఊ అంటే చేసి పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అయినా అవేం అనుభవించడం లేదేమని తండ్రికి భయం కలిగింది. అందుకని వీడు బాగుపడాలంటే ఏం చెయ్యాలి? గురుకులంలో 10 మంది పిల్లలతో కలిసి చదువుకుంటే వాళ్ళతో కలిసి ఆటపాటల్లో పడి కొంచెం ఉత్సాహం వస్తుంది. ఇంట్లో ఒంటరిగా పడుంటే పిల్లలకి ఏదో తెలియని బెంగ పట్టుకుంటుంది. 24 అవర్స్ కంప్యూటర్ దగ్గర కూర్చునే పిల్లలు సర్వనాశనం అయిపోతున్నారు. చివరికి గుడ్లులా బయటకు వచ్చేస్తారనమాట, అలా నొక్కి 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 వేళ్ళు నొక్కి చివరికి అలా అయిపోయి పిచ్చెక్కి చచ్చిపోతున్న వాళ్ళు కారణం అదే. 24 గంటలు టీవీ, 24 గంటలు కంప్యూటర్ దగ్గర కూర్చున్న వాళ్ళు కొంతకాలానికి ఎందుకు పనికిరకుండా పోతారు. ఏ ఇంటికైనా మధ్యాహ్నం పూట పొరపాటున వెళ్ళామంటే, ఉండండి గురువుగారు, ఈ టీ తర్వాత ఇస్తాం, అయ్యి బాబోయ్ ఈ అంతఃపురం ఏమైపోయిందో, మాయిదారు నీ అంతఃపురం సంగతి చూసుకోక, ఆ దరిద్రం నీకెందుకు, వాళ్ళు లక్షలు సంపాదించడానికి తగలేస్తున్నారు మిమ్మల్ని, మీరేమో ఇది మర్చిపోయి, ఈ భర్తని మర్చిపోయి, తిండిని మర్చిపోయి ఇందులో పడిపోతున్నారు వీళ్ళు. అలాగే ఈయన గారు కూడా సాయంత్రం అయ్యేసరికి ఏ సినిమాయో షికారో అని ఈయన వెళ్ళిపోతున్నాడు, దాంతో జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోతున్నది. 10 మంది కలిసి చదువుకుంటే అందులో ఉన్న సారం గ్రహిస్తే సరిగ్గా ఆడుకుంటే బాగుంటాడు వీడని భావించి తండ్రి ఒక రోజున కుమారుణ్ణి పిలిచాడు. గురువులు ఆ రోజుల్లో శుక్రాచార్యుల వారు మృత సంజీవనీ విద్య కోసం తపస్సుకి వెళ్ళాడు, ఆయన లేడు, అందుకని ఆయన కొడుకులు చండామార్కులని ఉన్నారు. వాళ్ళు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాళ్ళు, అంత మహిమ లేకపోయినా వీళ్ళు కూడా గొప్పవాళ్ళు. వాళ్ళని పిలిపించి ఇదిగో మా అబ్బాయిని చూడండి ఎలా ఎంత పిచ్చాడులో ఉన్నాడో. లభ్యం బైన సురాధిరాజ పదమున్ లక్ష్యం పడు అశ్రాంతమున్ సభ్యత్వంబుననున్నవాడు అబలుడై జాడ్యంబుతో వీడు విద్యాభ్యాసంబునగాని తీవ్రమతి కాడంతు విచారించి దైత్యేభ్యుండొక్క దినంబునన్ ప్రియసుతున్ వీక్షించి సోత్కంఠుడై. తనకి రాబోతున్న మహారాజ పదవి రాక్షసరాజ పదవిని పట్టించుకోడు. ఇవాళ్ళో రేపో మహారాజు నా తర్వాత, అయ్యో అందులో కూర్చోవాలంటే ఏం చెయ్యాలని ఆలోచించడు. ఎప్పుడు చూసినా అమాయక ప్రాణిలో ఉంటాడు. జ్ఞానం కోసం వెంపర్లాడే ఒక పురోహితుడి పిల్లాళ్ళ ఉన్నాడు తప్ప మహారాజ పుత్రుళ్ళ లేడు వీడు. చురుకుతనం లేదు. విద్యాభ్యాసం ఉంటే కానీ వీడి బుద్ధిలో చురుకుతనం రాదు. అందుకని ఇదిగో ఈ కుమారుణ్ణి మీతో తీసుకువెళ్ళి గురుకులంలో కూర్చోబెట్టి చదివించండి. కుర్రాడికి అప్పటికి 5 ఏళ్ళు పాపం. వాడెక్కడ గురుకులానికి వెళ్ళిపోతే సరిగ్గా తినడో నీరసపడిపోతాడో అని వాళ్ళ అమ్మకి బెంగ అయినా ఆయన పట్టించుకోకుండానే, నాయనా బాబు అందరితో కలిసి గురువులను సేవించి చదువుకోరా, చాలా లాభం ఉంటుంది. వాడు మూర్ఖుడైనా సహజంగా చదువుకున్నవాడు కాబట్టి మంచి మాట, సర్వకాల సర్వావస్థలకి పనికొచ్చే మాట చెప్పాడు. భాగవతం లాంటి పురాణములు సార్వకాలికములు సార్వజనీనములు. సార్వకాలికం అంటే అన్ని కాలములకు పనికొస్తాయి. సార్వజనీనం అంటే ప్రతి మానవునికి పనికొస్తుంది, వాడికి వీడికి అనే తేడా లేకుండా. ఎక్కువ భాగం వాటిల్లో అందరికీ పనికొచ్చేవే. చదువనివాడు అజ్ఞుండగు, చదువనివాడజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత కలుగున్, చదువగవలయును జనులకు చదివించద ఆర్యులొద్ద చదువుము తండ్రి. చదవకపోతే అజ్ఞాని అవుతాడు. జ్ఞ అంటే తెలియడం, అజ్ఞ అంటే తెలియకపోవటం, నైతత్పురుష సమాసం. ఏమీ తెలియకపోవడం, అసలు ఎందుకు పుట్టాను, ఏం చెయ్యాలి, నా భవిష్యత్ ఏమిటి, లోకాన్ని ఎలా తీర్చిదిద్దాలి, ఇవన్నీ తెలుసుకోవడానికి జ్ఞ అనే పేరు. ఇవేమీ తెలియకుండా ఊరికే కూర్చుని తిని పడుకుని ఆడుకుంటే, ఏ క్రికెట్ బాల్ కంటికి తగిలించుకుని కనుబాగొట్టుకుంటే దీనికి అజ్ఞ అని పేరు. కష్టపడి చదవకపోతే, గురువులను సేవించి చదవకపోతే అజ్ఞాని అవుతాడు. చదివితేనో సదసద్వివేక చతురత కలుగున్. సత్ అంటే మంచి, అసత్ అంటే చెడ్డ. ఏది మంచో ఏది చెడో నీకు తెలుస్తుంది. నువ్వు ఎలా నడుచుకుంటే నీకు లాభమో ఎలా నడుచుకుంటే నష్టమో తెలుస్తుంది. ఇది స్థూలార్థం. సూక్ష్మార్థం సత్ అంటే పరబ్రహ్మస్వరూపం. ఈ చరాచర జగత్తులో భగవంతుని పొందడానికి ఏది మంచి మార్గమో, ఏది సత్పదార్థమో, ఏది అసత్పదార్థమో, అంటే ఏ మార్గాన్ని ఎంచుకోవాలో ఏది ఎంచుకోకూడదో సాధకుడు తెలుస్తుందని తెలియకుండా చెప్పాడు వాడు. పైకి మంచి చెడ్డ తెలుస్తుందిరా, నీ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటావు. రెండోది పరబ్రహ్మ వివేకం తెలుస్తుంది. కాబట్టి పుట్టిన ప్రతి జీవి ఏదో ఒకనాడు కష్టపడి గురువులను ఆశ్రయించి చదువుకొని తీరాలి. ఈ గురువులు ఆర్యులు, వీళ్ళు ఉచితానుచిత జ్ఞానం తెలిసిన శ్రేష్ఠులని ఆర్యులు అంటారు. ఆర్య అంటే శ్రేష్ఠ, గొప్పవాడు. వాడికి ఏది మంచో ఏది చెడ్డో తెలుస్తుంది, ప్రవర్తన బాగుంటే వాడిని ఆర్యుడు అంటారు. వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళ దగ్గర చదివిస్తాను, అటువంటి మహాత్ముల దగ్గర చదువుకో, నువ్వు బాగుపడు, లోకాన్ని బాగుపరచు, ఈ మహారాజ సింహాసనాన్ని త్వరలో అధిష్ఠించు అనగానే కుమారుడు చిత్తమని వెళ్ళాట. ఈ పిల్లవాడిని తీసుకువెళ్ళారు చండామార్కులు. అప్పటికే గురుకులంలో చాలామంది రాక్షస బాలులు ఉన్నారు, వారితో కలిపి ఆ మందలో వేసి వీరి చేత కూడా చదివించడం మొదలుపెట్టారట. గురువులు ఏమి చెబితే చదివేవాడు ఈయన. కానీ లోపల ఈయన భక్తి ఉంది, ఇక్కడే ఉంది గొప్పతనం. ఎప్పుడు జ్ఞాని గురువుల్ని తిట్టడు, వాళ్ళు చెప్పింది వింటాడు, నచ్చకపోతే వదిలేస్తాడు, అంతేగాని పనికి మాలిన గురువా అని క్లాసులో వేలెత్తి గురువుల్ని చూపించకూడదని చేస్తాడు అనమాట. అసలు గురుదోషము పైకి చెప్పకూడదు. మనం ఎన్నుకున్న గురువులో దోషం ఉంటే కూడా దాన్ని బయటికి చెబితే మహాదోషం అని చెప్పారు. ఆ ధర్మ సందేహాల పుస్తకంలో ఏ శ్లోకంలో ఉందో కూడా చెప్పాం ఆ విషయాన్ని. గురువుల యొక్క దోషములు కూడా నీకు ఒకవేళ దోషం అనిపిస్తే ఎందుకంటే గురువులు ఎలా ప్రవర్తించాలో సాధన వల్ల వారికి తెలుస్తుంది. అజ్ఞానం వల్ల అది నీకు దోషం అనిపించవచ్చు. ఆ దోషం ఒక్కొక్కప్పుడు ఎత్తి చూపిస్తూ ఉంటారు మనలో ఉన్నవి. అవి ఎత్తి చూపించడం కాదు నిన్ను బాగు చేయడానికి. దాంతో నువ్వు బాధపడిపోయి రాకపోతే నీ కర్మ, అది వాడికి వచ్చే నష్టం లేదు. కాబట్టి ఎప్పుడైనా అలాంటివి నీకు బాధ కలిగించేది దోషం అనుకుంటే ఆ దోషాన్ని ఎత్తి చూపించకూడదు. ఇవాళ చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు అదే. స్వామీజీలంటే ముందు చేరతారు, రెండు రోజులు గడుస్తుంది, మూడో రోజు ఎందుకు నిన్ను ఎవడమన్నాడు, వెళ్ళిన తర్వాత నచ్చిన తర్వాత రెండు రోజులు పోయాక నీకు లాభం లేదని వాడిని తిట్టుకోవడం, అక్కడి నుంచి పనికి మాలిన ఛానల్స్ దగ్గరికి వెళ్ళి గందరగోళం చేయడం. ఇంత పూర్వం నువ్వు చేరడము నీ తప్పే, ఇప్పుడు అల్లరి చేయడం నీ తప్పే. ఉచితానుచితాలు నువ్వు తెలుసుకోవాలి. అంతేకాని మధ్యలో గురువులు ఏమీ చెయ్యరు. గురువులలో అప్పుడు ఇప్పుడు ఒకే లక్షణం ఉంది. ఎప్పుడైనా మనకి నచ్చితే వాడిలో లోపం కూడా లోపం అనిపించదు, నచ్చకపోతే అన్ని లోపాలు అనిపిస్తాయి. కూరిమి గల దినములలో నేరములెన్నండు తోచ నేరవు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. మనకి ఎవరి మీదైనా అభిమానం కలిగిన రోజుల్లో వాడు ఏం చెప్పినా చప్పట్లు కొట్టబుద్ధి వస్తుంది. వాడిని మనవాడే అని గౌరవిస్తాం. ఎందుకో కొంచెం తేడా వచ్చిందంటే ఇంక వాడి మీద మండిపోతాం అన్నమాట. ఇంత పూర్వం 10 రూపాయలు ఇచ్చి అయ్యో ఈ 10 రూపాయలు కూడా గురువుగారు లోకానికి ఖర్చు పెడుతున్నాడు అన్నవాడే తిక్కరేగితే నేను ఇచ్చిన 10 రూపాయలు సొంతానికి వాడుకున్నాడని ప్రచారం చేస్తాడు. ఇది వీడి దౌర్భాగ్యం. అంతే తప్ప గురువుగారిలో ఏమీ లేదు. ఆనాడు ఈనాడు ఆయన అంతే. ఇలా గురువులలో ఒకవేళ నీకు ఏదైనా లోపం అనిపిస్తే ఈ లోపాన్ని బయటికి చెబితే అది నీకు శాపమై 100 జన్మలు వెంటాడి వస్తుంది. కనుక ఏ పగిది వారు చెప్పిన ఆపగిదిన్ చదువు నట్టిట్టని ఆక్షేపింపడు తానన్ని నిరూపించిన మిథ్యలని నిరూఢమనీషం. నిరూఢమనీష అంటే లోపల లోపల ఉన్న జ్ఞానం. మనీష అంటే తెలివితేట అనర్థం. నిరూఢమనీష బయట కనబడకుండా లోపలుంది ఆ జ్ఞానం. కొందరిలో లోపల జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ఎలా కనపడుతుంది? వాడు చెబితే కనపడుతుంది. ఉపన్యాసం చెబితే ఓహో వీడు జ్ఞాని అని తెలుస్తుంది. ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండేవాడిలో అంతర్లీనముగా గొప్ప జ్ఞానం ఉంటుంది. ఈ జ్ఞానము వల్లే వీడు ఏమి చెయ్యొచ్చో ఏమి చెయ్యకూడదో తెలుసుకుంటాడు. గురువులు ఏం చెప్పినా అలాగే చదివేవాడు కానీ అట్టిట్టని ఆక్షేపింపడు. ఏమండో ఇలా చెప్పకండి, లేకపోతే ఇలా చెప్పండి అని ఆక్షేపించడు. ఇక్కడ చాలామంది అదే పురాణం చెబుతున్నప్పుడు ఇవాళ ఇచ్చెప్పండి రేపు ఇచ్చెప్పండి అని ఆజ్ఞాపిస్తారే తప్పది. ఇది కూడా పెద్ద దోషం అన్నమాట. అయ్యా అవకాశం ఉన్నప్పుడు తమరు మా సందేహం తీర్చండి అనడం వేరును, రేపటి నుంచి ఈ పురాణమే చెప్పండి ఈ కథే చెప్పండి అని మీరు ఆజ్ఞాపించకూడదు. వారు ఏం చెబుతారో ఆ సమయానికి సరస్వతి ఏం పలికిస్తుందో అదే చెయ్యాలి. అందుకని ఆక్షేపించేవాడు కాదు. ఎందుకంటే వారు చెప్పే దాంట్లో ఉన్న లోపాలన్నీ తనకి తెలుసు గనక, వాళ్ళు చెప్పేవి పనికి మాలిన శాస్త్రాలు గనక, అవి ప్రమాదం తెచ్చిపెడతాయని తెలుసు గనక, తన హరిభక్తి విడిచిపెట్టకుండా వాళ్ళు చెప్పినవి చదివేవాడు. అసలు వాళ్ళు చెప్పే సూత్రాలు ఎప్పుడో వచ్చి ఆయనకి సంస్కృత వ్యాకరణం పుట్టుకతో వచ్చింది ఆయనకి. జ్ఞానులకి సంస్కారం చిన్నప్పుడు జన్మత వచ్చేస్తాయి. ఎన్నాళ్ళు చదివినా కొంతమందికి ఒకటే. అద్భుతమైన జ్ఞానముతో ఈయన ఉన్నాడు. కొద్ది రోజులు గడిచాక మహారాజు రాక్షసరాజు గారికి అనుమానం వచ్చి ఈ కుమారుణ్ణి మా గురువులు ఏం చదివించారో, ఈ పిచ్చాడు ఏం చదివాడో, అసలు తింటున్నాడో చిక్కిపోయాడో బతికే ఉన్నాడో, ఒక నెలలో రెండు నెలల్లో గడిచాక పరీక్షించకపోతే భవిష్యత్తులో ఇంకా పాడైపోతాడేమో అని అనుకుని ఒక్క 2 నెలల తర్వాత గురువులకి కబురు పెట్టి కుర్రాడిని పిలిపించాడు. కుర్రాడు వచ్చాట. రాగానే ఎంతో ప్రేమతో, అందులో మొదటిసారి కదా, మొదటిసారి గురుకులానికి వెళ్ళి సెలవులకు వచ్చినటువంటి కుర్రవాళ్ళంటే కొంచెం తల్లిదండ్రులకి ఆప్యాయత వాత్సల్యం ఎక్కువ ఉంటుంది. అందుకని కుడి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. వాడు చూస్తే కుర్రాడు, వీడు చూస్తే మంచి అద్భుతమైన కళేవరంతో ఉన్న వీరుడు. ఆ అందాల బాలుణ్ణి తొడ మీద కూర్చోబెట్టుకుని ఎంతో ప్రేమతో ఉత్సంగాగ్రము చేర్చిద ఆనవ విభుండు ఉత్కంఠ దీపింపగం. ఉత్సంగాగ్రం అంటే తొడ, తొడ మీద కూర్చోబెట్టుకున్నట్ట. కుతూహలం పెరిగిపోయింది. అసలు ఎంత మంచి మాట అన్నాడండి. అనుదిన్న సంతోషండములు జనిత శ్రమతాప దుఃఖ సంసోషణముల్ తన్నయుల్ల సంభాషణములు జన్నకుల్లకు కర్ణయుగళ్ళ సద్భూషణముల్. చిన్నపిల్లలు, అందులో కొంతకాలం పాఠశాలలో చదువుకుని కొత్తగా ఇంటికి వచ్చిన పిల్లలు మాటలు బాగా నేర్చుకుంటున్న సమయంలో వాళ్ళు ఏమైనా మాట్లాడితే ఆ మాటలు పిల్లల మాటలు అనుదిన సంతోషణములు ఎప్పుడు ఆనందం కలిగిస్తాయట. రోజు రోజుకి ఆనందమే. దాదాపు ఇంచుమించుగా 3 నుంచి 5 వరకు పిల్లలు మాట్లాడితే చాలా ముచ్చటగా ఉంటుంది. డాడీ అనగానే వీడి బాడీ అంతా ఒక్కసారి అంత కదిలిపోతుంది అనమాట. ఎంతో ఆనందం, ఆహా ఏదో చదివేశాడు వీడు, మొహానికి ఎంత చేసి వీడికి వచ్చింది డాడీయే, ఇంకేం రాదు. అయినా వాడిని జీడిలో పట్టుకుని పులకించిపోతాడు. పిల్లలు మాట్లాడితే ఎంత ఆనందం కలుగుతుందో అనమాట అందులో ఆ వయస్సులో. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా నానా కష్టాలు పడిపోయి అలిసిపోయి వచ్చిన వాడికి జనితశ్రమ తాప దుఃఖ సంశోషణములు, ఈ దుఃఖం అంతా తొలగించేస్తుందట. శ్రమపడి ఇంటికి వచ్చినటువంటి వాడికి ఉన్న అలసటంతా పోతుందన్నారు. సహజంగా మానవులకి కష్టపడి పనిచేసి రాగానే కొంత అలసట ఉంటుంది. ఈ అలసటతో ఇంటికి రాగానే చంటి పిల్లవాడు వచ్చి ముద్దు ముద్దుగా మాట్లాడితే అమ్మే నాన్నే అత్తే అనగానేసరికి వీడికి పులకించిపోయా అమ్మ అని కష్టమంతా విడిచిపెడతాట. పుట్టిన శ్రమ వల్ల ఉన్న తాప దుఃఖాలన్నీ తొలగిపోతాయి. ఇవి చాలామందికి అనుభవమే. అనుభవం లేనివాడు వాడు కర్మయోగం ఏం చేస్తాం, వాడికి ఎప్పుడు వాడి యోగం వాడిదే. కానీ పిల్లలు మాట్లాడితే తల్లిదండ్రులకు ఉన్న దుఃఖం అంతా తొలగిపోతుంది, శ్రమ అంతా ఇట్టే తొలగిపోతుంది. ఎక్కువ మందికి తనయుల సంభాషణలంటే జనకులకు కర్ణయుగళ సద్భూషణముల్, తల్లిదండ్రులకి చెవులకి ఆభరణాలట. చెవులకి ఆభరణాలంటే పిచ్చి పిచ్చి దుద్దులా లోలక్కులా ఇవి కావు. ఈ పిల్లల సంభాషణ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే అవే చెవులకి అలంకారం, చెవులకి ఆనందం ఇస్తాయి. అందుకని నాయన నా బాబు గురువుగారులు ఏం చెప్పారు, నువ్వేం చదివావు, నీ తోటి పిల్లలంతా బాగా చదువుకుని గొప్పవాళ్ళు అయిపోతున్నారు, మీ అమ్మ నేను రోజు నువ్వు ఎప్పుడు పెద్దవాడవుతావా అని ఎదురు చూస్తున్నావు. ఈ గొడవ అప్పుడు ఉందన్నమాట. పక్కవాళ్ళ పిల్లలు బాగా చదివేస్తున్నారండి, కాలేజీకి వెళ్ళగానే కాన్వెంట్కి వెళ్ళగానే మా అబ్బాయే సరిగ్గా చదవట్లా డల్గా ఉన్నాడని ఎవడికి వాళ్ళే. ప్రతివాడు ఎంసెట్ రాసేయాల్సిందే, ప్రతివాడు ఫిజిక్స్లో 100కి 100 వచ్చేయాలి. అందుకని ఏమన్నాడైనా ఆయన అన్న పద్యం అందరికీ ఆదర్శప్రాయం. నిన్ను మెచ్చరు నీతి పాఠ మహిమల్ నీతోటి దైత్యార్భకుల్ కన్నారన్నీయు చెప్పనేర్తురు గదా గ్రంథార్థముల్ దక్షులై అన్నా ఎన్నడు నీవు నీతి విదుడౌదల్చుల్ మహావంచతో ఉన్నాడల్ నన్ను కన్న తండ్రి భవదీయోత్కర్షముల్ జోపవే. నాయన నీ తోటి పిల్లలు నీతో చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరు నిన్ను మెచ్చుకోవటం లేదు, ఎందుకంటే నువ్వు వాళ్ళలాగా బాగా చదువుకోవటం లేదట. ప్రహ్లాదుడు మాకంటే డల్ అండి, డల్ క్యాండిడేట్ అండి అని నా దగ్గర మొగమోటం లేకుండా చెప్పేస్తున్నారు. మహారాజు గారి దగ్గర మీ అబ్బాయి సరిగ్గా చదవట్లేదని ఎవరు చెప్పరు, కానీ వాళ్ళు చెబుతున్నారు నిన్ను మెచ్చరు నీతి పాఠ మహిమన్ నీతోటి దైత్యార్భకులు, నీతోటి రాక్షస వాళ్ళు ఎవరు నిన్ను మెచ్చుకోవటంలా. నీ విద్యా విషయంలో వాళ్ళు ఎందుకు మెచ్చుకోవటం లేదంటే సకల గ్రంథాలు చదువుతున్నారు, అందులో శ్లోకాలు పద్యాలు చదివి అర్థాలు చెప్పేస్తున్నారు. గ్రంథార్థములు అన్నాడు పైగా, గ్రంథాల్లో అర్థాలు కూడా చెబుతున్నారు, ఊరికే చిలక పలుకుల్లో చదివిపోవడం కాకుండా. నాయనా నువ్వెప్పుడు గొప్పవాడు అవుతావా, అందరికంటే మంచి మార్కులు తెచ్చుకుంటావా, టాప్ ర్యాంక్ నీదవుతుందా, పేపర్లో నీ ఫోటో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను, నీ ఉత్కర్ష చూపించు అన్నాడు పాపం. నా తండ్రి నన్ను కన్ను తండ్రి అండంలో ఎంత అభిమానం, ఎంత ప్రేమ కొడుకంటే. ఈ మధ్యన తమాషా జరిగింది. ఒక ఆయన హైదరాబాద్లో ఓ శిష్యుడు, గురువుగారు మా అబ్బాయిలు సరిగ్గా చదవట్లేదంటే కంగారు పడకయ్యా తిట్టకయ్యా అన్నాను. అయినా వినిపించుకోరు కదా ఈ తల్లిదండ్రులు కొంతమంది. కొడుకును ఓ రోజుని చడామడ తిట్టి కొట్టేసి, ఒరే చూడరా వాడందరికీ ఫలానా వాడు ఫస్ట్ ర్యాంక్, ఇంటర్మీడియట్, సెకండ్ ర్యాంక్ అని పేపర్లో ఫోటోలు పడ్డాయి, నీ మొహానికి ఫోటో లేదు, ఇలా తగులడ్డావేమిరా, సెకండ్ ఇయర్ అయినా బాగా చదవరా అన్నట్ట. ఏం నాన్న నా పేపర్లో నా ఫోటో పడాలి అంతే కదా, అంతే అన్నట్టు ఈయన. వెంటనే వీడి ఇంట్లోంచి పారిపోయాడు, ఎప్పటికీ రాడు. ఇంక ఈ తండ్రి వెంగెట్టేసుకుని కనబడుట లేదు అని పేపర్లో ప్రకటన ఇచ్చి ఫోటో వేయించి, నాయన పేపర్లో నీ ఫోటో పడాలని కోరను, నువ్వు చదవకపోయినా పర్వాలేదు, ఎక్కడున్నా రావాల్సింది, ఈ పై ఫోటోలోని వ్యక్తి ఆచూకీ చెప్పిన వాడికి 25 రూపాయలు ఇవ్వబడును అని కింద ఏదో ప్రకటన ఇచ్చాడు. ఈ ప్రకటన వచ్చిన 3 రోజులకి పేపర్ కటింగ్ పెట్టుకొని చూసావానన్న, పేపర్లో నా ఫోటో చూడాలన్నావుగా, బాగుందా ఫోటో, ఇదే అన్నట్ట. ఇదే పేపర్లో ఫోటో వేయించుకోవడం అంటే. కాబట్టి తెలుసో తెలియకో అజ్ఞానంలో వాళ్ళ ప్రాణం తీయడం అనేది దైత్యరాజు గారు కృతయుగం నుంచి ఉంది. నీ తోటి పిల్లల్లా చదవేమిరా, నీ ప్రతిభ చూపించరా, నా కన్న తండ్రి నీ ఉత్కర్ష చూపించు అన్నాడు. అప్పుడు కుర్రవాడేమన్నాడు, దానికేముంది తండ్రి, నేను అన్నీ చదువుకున్నాను, అందులో ఉన్న గొప్ప సారం చెబుతున్నా విను. ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపల త్రెళ్ళక వీరు ఏము అనుమతి భ్రమణం బున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్ అతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారు అడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ. శరీరమును ధరించిన వాడు అంటే పుట్టినవాడు. నిజానికి మన శరీరం కాదని చెప్పాను కదా, మన ఆత్మ ఇందులో ప్రవేశించింది కాబట్టి మనల్ని దేహధారి శరీరధారి అంటున్నారు. కాసేపు మనం ఈ శరీరం ధరించి కొంతకాలం ఉంటున్నాం గనక మనందరం దేహధారులం. ఒక దేహధారి కాదు, ఎల్ల శరీరధారులకి, శరీరము ధరించిన వారందరికీ ఒక లక్షణం ఉందట. అదేమిటి? నా ఇల్లు, నేను, ఇదొక భయంకరమైన వ్యామోహం, దీన్ని చీకటి నుయ్యి అన్నాడు. అలా అయితే ఇంట్లో ఉండకుండా ఎక్కడుంటామని మనకు అనుమానం రావాలి. ఇంట్లో ఉండడము, గృహస్థాశ్రమములలో ఉన్న కార్యక్రమములు నిర్వహించడం తప్పని గృహస్థాశ్రమం దోషమని ఎవరూ చెప్పలా. ఇల్లే లోకము అనుకునేవాణ్ణి గురించి చెప్పారు ఇక్కడ ప్రత్యేకంగా. వీళ్ళని గృహవ్రతులు అంటారు. గృహవ్రతులు అంటే ఏమిటి ఇప్పుడు చెప్తా వినండి. ఇక కొంప పిచ్చని వాటి వీడికి, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఎక్కడన్నా బూజొచ్చిందా, ఎవడైనా కూర్చుని ఇలా కాలు పెట్టి రంగులు పాడు చేశాడా, నేల మీద కుర్చీ బర్రును లాగ్గానే రాయి దెబ్బతిందా, ఇంకా ఇల్లు 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 కదిలి బయటికి వెళ్ళాలంటే బెంగ ఎవరికైనా అద్దెకిచ్చామంటే పాడు చేస్తాడనమాట. ఈ కొంప వ్యామోహం భయంకరమైనది. ఈ శరీరం కూడా అటువంటి ఇల్లే. ఈ శరీరం మీద కొందరికి వ్యామోహం, ఉంటున్న ఇంటి మీద కొందరికి వ్యామోహం. అనుక్షణము ఇంటిని తీర్చిదిద్దుకోవడం, ఇంటి గురించే ఆలోచన చేసేవాళ్ళని గృహవ్రతులు అంటారు. సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు వ్రతం మీద నీకు ఎంత ఆసక్తి ఉందో లేదో తెలియదు, కానీ ఇంటి మీద మాత్రం అటువంటి ఆసక్తి ఉంటే సయేవ గృహవ్రత అన్నారు. ఇల్లు అనేది ఒక చీకటి నుయ్యి. చీకటి నూతిలో పడిపోతే ఇంకా పైకి రాలేరు, ఎందుకంటే పైకి రావడానికి మెట్లు ఉండవు, అందులో పాడుపడిపోయి నుయ్యి కాబట్టి ఎవడూ రాడు, వీడు అరిచరిచి చావలసిందే. పూర్వం యయాతి మహారాజు దేవయానిని రక్షించడానికి చూచినటువంటి నుయ్యి లాంటి నుయ్యి అన్నమాట. అటువంటి ఈ చీకటి నూతి లోపల పడిపోయి శరీరం ధరించిన వాడు అంటే గృహంలో పడి, గృహ వ్యామోహంలో పడి సంసార సంబంధమైన సుఖ దుఃఖాలలో అలమటించిపోతూ ఎప్పటికీ బయటికి రాలేకుండా ఉన్నాడు. సంసారమనే సముద్రం దాటలేక అదే లోకమని బతికే వాళ్ళకి ప్రహ్లాదుడు గొప్ప సందేశం ఇచ్చాడు. భార్య, భర్త, పిల్లలు, ఈ బంధం ఉండాలి, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. సంసారం సృష్టి నడవడం కోసమే ఉండాలి. ఇదే లోకమని బతికితే నా ఇల్లు, నా పిల్లలు, నా పెళ్ళ, నా డబ్బు తప్ప లోకం లేకపోతే చివరికి నశించిపోతాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ నశిస్తాడు. కాబట్టి శరీరం ధరించిన వాడు ఇల్లు అనే ఒక కటిక చీకటి నూతిలో పడిపోయి ఆ తర్వాత బయటికి రాలేక అల్లాడిపోవడం చెయ్యరాదు. దీనివల్ల మతిభ్రమణం, బుద్ధి సరిగ్గా పనిచెయ్యదు. మతిభ్రమణం వల్ల ఏమొస్తుంది? భిన్నత్వం కలుగుతుంది. భిన్నత్వం అంటే నువ్వు వేరు, నేను వేరు. జ్ఞానికి అందరూ సమానమని చెప్పుకున్నాం కదా. ప్రహ్లాదుడు ప్రతి ప్రాణిని తనతో సమానంగా చూస్తాడు. కానీ ఇక్కడ మాత్రం అజ్ఞానం. వీడు చీకటి నూతిలో పడ్డాడు గనక, ఇల్లనే వ్యామోహంలో పడ్డాడు గనక, స్వార్థం ఉంది గనక, వీడు నా కొడుకు, వీడికి ఏదైనా చెయ్యాలి, ఇది నా కూతురు, దీనికి ఏదైనా చెయ్యాలి, బయట వాళ్ళ గురించి నాకు అనవసరం, వాళ్ళు వేరు, నేను వేరు. అందుకని భిన్నులై ప్రవర్తిల్లక, నీవు వేరు, నేను వేరు అనే భేదభావంతో ప్రవర్తిల్లరాదు ఎవరూ కూడా. ఎందుకని? ఈ సర్వము విష్ణు కళామయం. కనపడుతున్న మీరు, నేను, ఈ కుర్చీలు, ఈ ఆడిటోరియం, ఈ విజయవాటిక, ఈ మొత్తం ప్రపంచం, ఇది ఇలా కనపడుతోంది కానీ ఇది ఇలా లేదు. ఇదంతా ఆ భగవంతుని ఒక లీల, ఆయన రూపమే. ఆయన ఇన్నింటిగా ఉన్నాడు. చివరికి మళ్ళీ ఇవన్నీ కలిస్తే ఒకటే. ఒక పిండి ముద్ద బాగా ముద్ద కింద కలిపాం, చపాతీ పిండి. చపాతీగా తయారు చేస్తున్నప్పుడు అదొక రూపంలో ఉంది, పూరీగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది, ఇదే గవ్వలుగా తయారు చేస్తే గోధుమ గవ్వలు అదొక రకంగా ఉంటుంది. రుచులలో తేడా ఉంది, ఆకారాలలో తేడా ఉంది, కానీ అన్నిటికీ మూలమైన పిండి ఒకటే. ఆ పిండి పరమాత్మ, ఈ ఆకారాలన్నీ ఆ పదార్థాలు. ఇది తెలుసుకోవాలి. అలా తెలుసుకుని ఆ విష్ణువు కళామయమని భావించి ఆయన మీద మనస్సు పెట్టి హాయిగా అడవిలో ఉండడం మంచిది. ఇక్కడ అడవి అంటే ఊరు వదిలిపొమ్మని కాదు అక్కడ అర్థం. అభిప్రాయ భేదం, అజ్ఞానమును విడిచిపెట్టి ఉండడమే అరణ్యం. నిజానికి అరణ్యం అంటే ఏమిటి? జ్ఞానమనే మార్గములో ఉండడమే అరణ్యం. అంతేగాని తొందరపడిపోయి అడవిలోకి పొమ్మని కాదు, అక్కడ కొంపొదిలి పొమ్మని కాదు. మహర్షులు అరణ్యంలోకి ఎందుకు వెళ్ళారు అంటే, అరణ్యము అనగా ప్రకృతి స్వరూపం, ప్రకృతి భగవంతునిలో ఒక భాగం, ఇదే అసలు మన లక్షణం. కాబట్టి ప్రతి వ్యక్తి జ్ఞాన మార్గంలో నడుచుకోవాలని నేను అనుకుంటున్నాను. నాకు ఇది ఒక్కటే తోచింది. ఎవరి మీద అభిప్రాయ భేదం పెట్టక ఇతరులను నా వాళ్ళు నీ వాళ్ళు అనే భేదభావంతో ఆదరణ ద్వేషం ఈ రెండూ లేకుండా చూడాలి. ఒకళ్ళ మీద రాగం ఉండరాదు, ఒకరి మీద ద్వేషం ఉండరాదు. ఇది నా కోరిక అన్నాడు. అంటే స్థూలంగా ఏం చెప్పాడు, పరాయి భేదం లేదు, స్వపర భేదం లేదు, అంతా పరమాత్మ స్వరూపం. అజ్ఞానంతో సంసారం అనే ఒక నూతిలో పడిపోకు, భగవంతుణ్ణి మర్చిపోకు.